గాక చేరి వచ్చిన మీకందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమును బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటున్నా. ఈ సమయంలో కొద్ది సమయము నీ వాక్యమును ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని హెచ్చరించండి, సరిచేయండి. మా ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. గత వారంలో 3వ అధ్యాయంలో నుంచి నేను కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని వచ్చాను. ప్రత్యేకంగా 3వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం 11వ వచనం వరకు ధ్యానం చేసుకున్నాం. ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు మొదటిగా సంఘమును పొలముతోను వ్యవసాయముతోను పోల్చడం జరిగింది అని మనం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు చూడడం జరిగింది. అక్కడ సేవకులను నాటువారుగాను నీళ్లు పోయివారుగాను వర్ణించాడు, కానీ వృద్ధి కలగజేసేది మాత్రం దేవుడే. అట్ ద సేమ్ టైం మేమందరం కూడా దేవుని జత పని వారము అనేటువంటి మాటల్ని అక్కడ ఉపయోగించినట్లుగా మనం చూశాం. తర్వాత 3వ అధ్యాయం 10-11 వచనాల్లో సంఘమును కట్టడముతో పోల్చడాన్ని మనం చూశాం. అక్కడ సేవకులు శిల్పకారులుగా వారు పోల్చబడ్డారు. అయితే పౌలు తన్ను తాను నేర్పరి అయిన శిల్పకారుడు అని వర్ణించుకున్నాడు, కాని దానికి ముందే దేవుని కృప చొప్పున అని చెప్పి మాట్లాడడం జరిగింది. దేవుని కృప చొప్పున మాత్రమే నేను నేర్పరి అయిన పనివాని వలె నేను పునాది వేశాను, అంతేకాని ఇక్కడ నా జ్ఞానము నా శక్తి నా యుక్తి ఏమీ కూడా లేదు. అంతకుముందు కూడా పౌలు జ్ఞాపకం చేశాడు, నేనెప్పుడు కూడా నేర్పు మాటలతో నా స్వంత మాటలతో నేను మీకు ఏది కూడా బోధించలేదు. దేవుని ఆత్మమూలముగా దేవుడు ఏది పలకమన్నాడో దాన్ని మాత్రమే, అవసరమైన రక్షణ సువార్తను మాత్రమే నేను మీకు ప్రకటించాను. అనవసరమైనది అనవసరమైన కట్టుకథలు నేను మీకు బోధించలేదు అనేటువంటి విషయాల్ని పౌలు అంతకు ముందు కూడా జ్ఞాపకం చేసినట్లుగా మనం చూశాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత 11వ వచనం నుంచి 14వ వచనం వరకు పనివారికి కొన్ని హెచ్చరికల్ని ఇవ్వడాన్ని కూడా మనం గమనించాం. పనివారు కొన్ని హెచ్చరికల్ని, సో ఒకవేళ మనం కట్టినటువంటి కట్టడము లేకపోతే మనం వేసినటువంటిది అది వెండి బంగారము వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో ఒకవేళ మనం కడితే ఒక దినాన అవన్నీ కూడా కనబడతాయి బయటపడతాయి. ఎప్పుడు అనంటే అగ్ని దాన్ని పరీక్షించినప్పుడు. సో అగ్ని శ్రమలకు గుర్తు కాబట్టి శ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం ప్రభు కోసం నిజంగా స్థిరంగా నిలబడతామా లేదా అన్నది ప్రాముఖ్యమైన హెచ్చరిక. అది విశ్వాసికి వర్తిస్తుంది, ఒక సేవకుడికి కూడా వర్తిస్తుంది. సేవకుడు తాను చేసినటువంటి పని ఎలా ఉంది, ఇక్కడ ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసి ఆ తర్వాత నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనము సంఘాన్ని, అంటే మనము అంటే అందరం కాదులేండి, కొద్దిమంది సంఘాన్ని ఎలా బలపరుస్తున్నారంటే ఆశీర్వాదము దీవెన, ఆశీర్వాదము దీవెన, స్వస్థత అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కేవలము వీటి మీద మాత్రమే సంఘంలో మాట్లాడుతూ సంఘస్థులను కేవలము వాటి కొరకు మాత్రమే సిద్ధపరుస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారి మనము అపోస్తల కార్యములు నేను 14వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు అక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాను. అదేంటంటే పౌలు అంత్యొకకు వెళ్లి సువార్త ప్రకటించినప్పుడు అతన్ని కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి ఈకోనియాకు వెళ్ళిపోతాడు. ఈకోనియాలో కూడా అలాగే ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి యొప్పేకు వెళ్ళిపోతాడు. అక్కడ కూడా కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు మరొక ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అక్కడ బాగా కొడతారు, ఇష్టానుసారంగా రాళ్లతో కొట్టి ఇక చచ్చిపోయాడని చెప్పి ఈడ్చి బయటికి పడేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మరలా వెంటనే లేచి మరొక పట్టణానికి వెళ్ళాడు సువార్తను ప్రకటించి. మరలా వెంటనే తిరిగి ఏ ప్రాంతాల్లో అంత్యొక ఈకోనియా లుస్త్ర ఏ ప్రాంతాల్లో అతన్ని కొట్టారో చంపడానికి ప్రయత్నం చేశారో ఆ పట్టణాలకు మరలా తిరిగి వచ్చి అక్కడ ఏమంటుందంటే శిష్యుల మనస్సులను దృఢపరిచి మనము అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యమును చేరుకొనవలసి ఉన్నది అని వారికి బోధించాడు. నేనంటాను ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు? విశ్వాసులు. ఓకే, ఎప్పుడు పుట్టారు? జస్ట్ అంతకు ముందే అంటే రోజుల బిడ్డలు. వాళ్ళందరూ కూడా రోజుల బిడ్డలకు, పసి బిడ్డలకు. పౌలు మీరు ప్రభు దగ్గరకు వస్తే దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదిస్తాడు, మీకు చాలా ఆశీర్వాదాలు ఉంటాయి, మీకు ఏ కష్టం ఉండదు, మీకు ఏ బాధ ఉండదు, మీరు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పాడా? క్రీస్తునందు పసి బిడ్డలు, అప్పుడే పుట్టినటువంటి బిడ్డలకి ఏమని చెప్తున్నాడు? బ్రదర్స్, వీ హ్యావ్ టు గో త్రూ సఫరింగ్స్, పెయిన్స్, ప్రాబ్లమ్స్, పర్సిక్యూషన్స్. మనం శ్రమల గుండా ప్రయాణము చేయవలసి ఉన్నది. ఆ శ్రమల గుండా ప్రయాణం చేస్తేనే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం అని చెప్పి పసి బిడ్డలకి అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ చేస్తే ఎవరు నిలబడతారు? వెనక్కి వెళ్ళిపోరా, పారిపోరా? కానీ అవసరం లేదు. ఎందుకనంటే ఒకవేళ పారిపోయే వాళ్ళు అంటే పారిపోని, గట్టిగా నిలబడేటువంటి గింజలు నాలుగున్నా చాలు. గాలొస్తే, శ్రమొస్తే ఎగిరిపోయే పొట్టు కొన్ని వందల మంది సంఘంలో ఉన్న ప్రయోజనం లేదు. అందుకే ప్రభు కూడా తను వెంబడిస్తున్న వారిని వెనక్కి తిరిగి చూసి, నా వెనకాల వచ్చాను బ్రదర్, మీకు ఏం కావాలంటే అది ఇస్తాను, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని అనలేదు. మీరు నన్ను వెంబడించాలనుకుంటే ప్రతి దినము మీ శిలువనెత్తుకుని నన్ను వెంబడించాలన్నాడు. వెళ్ళిపోయారు చాలా మంది, మరలా ఇంకెప్పుడు వెనక్కి తిరిగి రాలేదు. కానీ ప్రభుకు అవసరం లేదు, ప్రభు బాధపడలేదు. ప్రభుకు కావలసింది గేటి గింజలు, శ్రమస్తే ఎగిరిపోయేటువంటి పొట్టు కాదు. ఒకవేళ పొట్టుగాను ఎగిరిపోయినా నువ్వు పశ్చాత్తాపడి మరలా వస్తానంటే ప్రభు కృప నీకు ఉంటుంది, అవకాశం ఉంటుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను గత వారంలో అదే జ్ఞాపకం చేశాను, రాబోతున్న రోజులు ఇంకా బహు భయంకరంగా ఉండబోతున్నాయి అని. ఇప్పుడు వాస్తవానికి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు క్రీస్తు కోసం ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు కాదు. ఈరోజు నీవు నేను కలిగి ఉన్నటువంటి శ్రమలు మనం కొని తెచ్చుకున్నవి, మనం అప్పులు చేసి మనం తీర్చలేక అవి మన సమస్యల్లో పడ్డాం. మనం అనవసరంగా డబ్బులు వడ్డీలకు ఇష్టానుసారం ఎంతకంటే అంతకు తెచ్చుకొని అవసరాన్ని బట్టి ఇప్పుడు వాటిని కట్టలేక బాధపడుతూ ఈ శ్రమలు మనం కొని తెచ్చుకున్నవి. దేవుడు అన్ని రకాలైన ఆకుకూరలు, కాయగూరలు చక్కగా ఇచ్చి తినండి అంటే నేను అత్తిన్నో ఇత్తిన్నో అని చెప్పి కొన్నిటికి మాత్రమే పరిమితం చేసుకొని నీ శరీరంలో కొన్ని విటమిన్స్ లోపించి ఈరోజు ఆ బలహీనత నువ్వు కొని తెచ్చుకున్నావు. ఉదయాన్నే చక్కగా ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, అన్ని వనరులు నీకున్నాయి. కానీ ఉదయం 8 గంటల దాకా నిద్రపోయి, ఉదయం 8 గంటల దాకా నిద్రపోయి ఎప్పుడో లేచి నిదానంగా చిన్నగా ఇంతకుముందులాగా మనకి ఇప్పుడు అన్ని కూడా పనులు చేతులతో చేసేవి కదా, అన్ని యంత్రాలతో చేసేవే, సుఖపడిపోయి జబ్బులు కష్టాలు రోగాలు మనం కొని తెచ్చుకున్నవి. కానీ ఒక రోజు రాబోతుంది నిజముగా క్రీస్తు నిమిత్తము శ్రమ పడేటువంటి రోజులు. పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుంటే ఆ చేతిని తీసివేసే రోజులు రాబోతున్నాయి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, బహుశా మీరు చాలా మంది చూసుంటారు ఈ మధ్య కాలంలో ఛత్తీస్గఢ్ లో 1వ తారీఖు ఎలా 3 గ్రామాల్లో ఉన్నటువంటి విశ్వాసుల్ని నాశనం చేయాలి అనేటువంటి ఆ స్టేట్మెంట్. వాస్తవానికి ఆ స్టేట్మెంట్ బయటకు వచ్చింది కాబట్టి మనకు తెలిసింది, కానీ అసలు ఒకవేళ ఆ వీడియోస్ లేకపోతే అవన్నీ కూడా బయటకు రాకుండా ఉంటే పరిస్థితి ఏంటి? నేను అంటాను యాజ్ ఇట్ ఈజ్గా మణిపూర్ గురించి అలాగే ప్రణాళిక రచించబడింది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో ఎలా చేయాలని తీర్మానం చేసుకున్నారో యాజ్ ఇట్ ఈజ్ గా మణిపూర్ లో అలాగే జరిగింది. ఏ మాత్రం పళ్ళు పోకుండా. సో మణిపూర్ ఇస్ ప్రీప్లాన్డ్ అని చెప్పి స్పష్టంగా అర్థమైంది. సరే, నేనంటాను ఇది కేవలము మణిపూర్ కో ఛత్తీస్గఢ్ కో ఒరిస్సాకో బీహార్ కో పరిమితం కాలేదు. వస్తా ఉంది. ప్రత్యేకంగా ఎక్కడికి వస్తుందో తెలుసా? దక్షిణ భారతదేశానికి వస్తుంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో మెజారిటీ ఎక్కువగా ఉంది, అత్యధిక మంది ఉన్నారు, కానీ వీళ్ళందరూ నిద్రపోతున్నారు. దేవుడు కూడా ఎందుకు అనుమతిస్తాడో తెలుసా? నిద్రపోతున్న క్రైస్తవులను తట్టి లేపడానికి అనుమతిస్తాడు, మోకాళ్ళ మీద కూలబడేటట్లు చేయడానికి అనుమతిస్తాడు. సో కాబట్టి పరిచర్య చేస్తున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా, మేము ఎలాంటి వారిని తయారు చేస్తున్నాము, వాళ్ళని ఏ విధంగా సిద్ధపరుస్తున్నాము అని వాళ్ళు జాగ్రత్త కలిగి ఉండాలి. శ్రమలు వస్తే ప్రభు కోసం నేను ఎలా నిలబడతాను? నేను ఒక బంగారముగా వెండిగా వెలగల రాళ్లగా కట్టబడ్డానా, లేకపోతే ఒక చిన్న మంట వస్తే కాలిపోయేటువంటి కర్ర గడ్డి కొయ్యవాలి వలె నేనున్నానా అని ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా కూడా పరీక్షించుకోవలసినటువంటి సమయం ఇది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రభు కోసం నిలబడ్డం అంటే మనం అనుకున్నంత సులభం కాదు. ప్రభు కోసం నిలబడాలి అని అంటే మనకు శక్తి కావాలి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆ శక్తి కావాలి. పరిశుద్ధాత్ముడు మన మీదకు వచ్చినప్పుడు మనం పొందుకుంటాం చూసారా, ఆ శక్తి, అది పవర్. ఆ పవర్ దేనికోసం అంటే మీటింగ్లకు వచ్చిన వాళ్ళని పడగొట్టడం కోసం కాదు. ఆ పవర్ దేనికోసం అంటే క్రీస్తు నిమిత్తం శ్రమలు వచ్చినప్పుడు నిలువబెట్టడానికి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. అగ్నియే పరీక్షించును. సో ఇక్కడ అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంది? శ్రమలకు సాదృశ్యంగా ఉంది. అంత మాత్రమే కాదు, మీరు పరిశుద్ధ గ్రంథం మొత్తం చదివితే అగ్ని ఫైర్ ఏమని ఎక్కడైతే వాడబడిందో అక్కడంతా కూడా అది దేవుని తీర్పు గురించి, గాడ్స్ జడ్జ్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంది. రెండవది శ్రమల గురించి మాట్లాడుతుంది, పర్సిక్యూషన్స్ సఫరింగ్స్ గురించి మాట్లాడుతుంది అగ్ని అని ఎక్కడైతే వాడబడిందో. కానీ జనాలు ఈరోజు అది తెలియకుండా ఫైర్ ఫైర్ టచ్ టచ్ ఫైర్ ఫైర్ అంటే పరిశుద్ధాత్ముడు చర్యను కాల్చడం కాదు. శ్రమల్లో నువ్వు కాలిపోకుండా నిలబెట్టేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు ఫైర్ అనేటువంటి పదము హాస్యాస్పదంగా ఇష్టానుసారంగా వాడుకోవడం జరుగుతూ ఉంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను కొంచెం ముందుకు వెళ్తా ఉన్నాను. 16వ వచనం నుంచి మనం గమనిస్తే ఇక్కడ సంఘమును దేవుని ఆలయముతో పోల్చడం జరిగింది. ఆలయము మీరే, అంటే మనమే, విశ్వాసులమే అని పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి 16వ వచనం చదువుతున్నాను, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమయ్యున్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దీన్ని మనం నోట్ చేసుకోవాలి. రెండోది, దేవుని ఆలయము పరిశుద్ధమయ్యున్నది అనే మాటను కూడా మనం అండర్లైన్ చేసుకుందాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆలయము. ఏ విధముగా మనం దేవుని ఆలయముగా కట్టబడ్డాం? ఒకసారి అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:22 చదువుతున్నాను చూడండి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై యుండుటకు కట్టబడి ఉన్నారు. దేవునికి నివాస స్థలమై యుండుటకు కట్టబడి ఉన్నారు. అదే రీతిగా 1 పేతురు 2:5 కూడా చదువుతున్నాను చూడండి. 1 పేతురు 2:5, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సజీవమైన రాళ్లుగా ఉండి దేవుని మందిరముగా కట్టబడుచున్నాము. ఈ ఆలయమునకు శిరస్సు క్రీస్తు. మనమందరము కూడా అవయవములై ఉన్నాము. సజీవమైనటువంటి రాళ్లముగా, రాళ్ల వలె ఆత్మ సంబంధమైన, ఆత్మ కంటికి కనపడదు, ఇన్విజిబుల్, ఇమ్మెటీరియల్, కంటికి కనపడనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా నువ్వు ఆఫ్రికన్ కానీ, ఇండియన్ కానీ, అమెరికన్ కానీ, నువ్వు ఎవరైనప్పటికీ కూడా, నువ్వు అగ్ర కులస్తులు కావు కానీ, తక్కువ కులస్తులు కానీ, లేదా ఆదివాసీ కానీ, ట్రైబ్ కానీ, నువ్వు గొప్పవాడివి కానీ, పేదవాడివి కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ, హూ ఎవర్ ఇట్ మే బి, యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత, క్రీస్తు రక్తములో కడగబడిన తరువాత, బాప్తీసం తీసుకున్న తరువాత, మనమందరము కూడా కంటికి కనబడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా, సజీవమైన అంటే జీవించుచున్న రాళ్ల వలె మనమందరము కూడా కట్టబడి ఉన్నాము. ఈ కట్టడానికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. ఈ శరీరం అంతా కూడా తలలో ఉన్నటువంటి ఈ మెదడు ద్వారా ఏ విధముగా నడిపించబడుతుందో, బ్రెయిన్ డెడ్ అంటే ఇక వ్యక్తి వేస్ట్ అన్నమాట. సో కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఆ రీతిగా బ్రెయిన్ ఏ విధంగా అయితే మన శరీరం ప్రతి అవయవానికి అది కనెక్ట్ అయ్యి అది మనల్ని మనకి ఎప్పటికప్పుడు ఈ బ్రెయిన్ లో నుంచి మనకి సమాచారం అందిస్తూ దాని ప్రకారం మనం చేస్తూ, ఓకేనా, చేస్తూ ఉన్నామో, ఆ రీతిగా క్రీస్తు మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నప్పుడు మనం అందరం కూడా సహకరించాలి. నేను సైన్స్ స్టూడెంట్ నేను కాదు, కానీ నేను మామూలుగా తెలిసిన విషయమే అనుకుంటున్నాను. నేను ఒక వ్యక్తి రాయి మన మీదకి అలా విసిరినప్పుడు ఇమీడియట్ గా ఫస్ట్ మనం కళ్ళార్పేస్తాం, భయంతో కళ్ళార్పేస్తాం. ఎలా? బ్రెయిన్ దానికి సమాచారం ఇస్తుందంట. బ్రెయిన్ సమాచారం ఇస్తుంది అంటే ఎంత వేగంగా బ్రెయిన్ కంటికి సమాచారం ఇస్తుంది. టక్కని కండ్రపలు మూసుకుంటాయి, అటక్కని వెంటనే చేతుల్ని అడ్డు పెట్టుకుంటాం. ఈ చేతులు మనం ఎలా అడ్డు పెట్టుకుంటున్నాం? బ్రెయిన్ ఇస్తుందంట దానికి సమాచారం. సో బ్రెయిన్ ఇస్తే మనం టక్కన చేతులను అడ్డు పెట్టుకుంటాం. ఇవంతా కూడా క్షణాల్లో జరిగిపోతా ఉన్నాయి, మిల్లీ సెకండ్లో జరిగిపోతా ఉన్నాయి. సో అరీతిగా క్రీస్తు సజీవమైనటువంటి రాళ్ళం వలె కట్టబడినటువంటి మనకు ఎప్పటికప్పుడు ఆయన మనకు జీవముని ఇస్తూ ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన నడిపించిన రీతిగా మనము నడుచుకుంటే సమస్య లేదు. కానీ ఆయన్ని పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటే మనం ఏమవుతామంటే, అంటే బ్రెయిన్ మాట ఏ అవయవమైనా వినలేదనుకోండి, వినట్లేదనుకోండి, దాని అర్థం ఏంటి? ఇక అవయవము
చచ్చుబడిపోయింది అనే అర్థం. బ్రెయిన్ ద్వారా ఏదన్నా కవయము అనుసంధానం నుంచి తెగిపోయి అది ఒక అది కట్ అయిపోతే ఇక అవయవం ఎందుకు పనికిరాదు, ఇక అది వేస్టే లెక్క. సో అలాంటి వేస్ట్ ఈ శరీరంలో ఉంటే కొంచెం ప్రమాదం. ఎందుకోసమో తెలుసా, ఈ పాడైపోయినటువంటి అవయవము ఆ ఇన్ఫెక్షన్ మిగిలిన అవయవాలకి కూడా చేరి అది మిగిలిన అవయవాలను కూడా పాడు చేస్తుంది. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేసినడల, అంటే నువ్వు పాడైపోయావు. మన తెలుగులో ఒక సామెత ఉంది కదా, చెడ్డ కోతి వనమంతా చేర్చిందంట. ఈరోజు నీవు పాడైనటువంటి అవయముగా సంఘంలో ఉండడం కాక నువ్వు ఇంకొకరిని ఆ రీతిగా సజీవమైన రాళ్లతో కట్టబడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దేవుని ఆలయమును పాడు చేసేటువంటి స్థితిలో ఒకవేళ నీవు నేను ఉంటే జాగ్రత్త పడాలి. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, దీన్ని మనం రెండు విధాలుగా ఆలోచన చేయాలి. ఒకటి, యు ఆర్ వన్ ఆఫ్ ద బాడీ పార్ట్ ఇన్ క్రైస్ట్ చర్చ్. నువ్వు క్రీస్తు శరీరంలో నువ్వు ఒక అవయవమై ఉన్నావు. సో కాబట్టి ముందు ఈ అవయమును జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఈ అవయమును జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఒకవేళ ఉదాహరణకి నువ్వు గుండె అని అనుకుందాం, నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు ఆయిల్ వంటకాలు ఫ్రైలు ఇష్టానుసారంగా తిన్నావు అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, హార్ట్ కు ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ నువ్వు లంగ్స్ అనుకుందాం, నీ ఇష్టానుసారంగా నువ్వు సిగరెట్లు తాగావు అనుకుందాం, సిగరెట్లు తాగితే లంగ్స్ పాడైపోతా ఉన్నాయి. చాలా మంది అంటారు సిగరెట్లు తాగదని బైబుల్లో ఎక్కడైనా చెప్పబడిందా, గుట్కాలు తినొద్దని చెప్పి బైబుల్లో ఎక్కడైనా చెప్పబడిందా? అంటే వీళ్ళకి ఏం కావాలి, లిటరల్ గా సిగరెట్ తాగకూడదు, గుట్కా తినకూడదు అని బైబుల్లో ఎక్కడైనా రాసుందా అని అడుగుతుంటారు. అలా రాయలేదు బ్రదర్. అయితే మేము తినొచ్చు కదా, తినొచ్చు బ్రదర్, తినండి, తాగొచ్చు బ్రదర్, తాగండి. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో, ఈ ఆలయము అంటే ఈ దేహము నీది కాదు, ఇట్ నాట్ బిలాంగ్స్ టు యూ. నీదైతే నువ్వు అలాగే తాగు. ఎందుకని, మనము విలువ పెట్టి కొనబడిన వారము అని అంటాడు పౌలు. ఒక్కసారి మీకు ఆ మాటను కూడా నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, అంటే మీ దేహము నాట్ బిలాంగ్స్ టు యూ, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కాదు. ఇది ఒక అవిశ్వాసు గురించి మాట్లాడడం లేదు, విశ్వాసు గురించి మాట్లాడుతుంది. నువ్వు ఒకసారి రక్షించబడి క్రీస్తుకు నీ జీవితాన్ని ఇచ్చిన తర్వాత యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు యూ, నీవు నీకు సంబంధించిన వాడవు కాదు. సో కాబట్టి ఈ దేహము దేవునిది, ఈ దేహములో ఆయన నివసించటానికి ఇష్టపడుతున్నాడు, ఆయన ఉంటున్నాడు. సో కాబట్టి ఇప్పుడు నువ్వు కావాలంటే నువ్వు సిగరెట్ తాగి నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకో, కానీ దేవుని ఆలయమును దేవుని శరీరమును పాడు చేసే హక్కు నీకు లేదు. మరి నువ్వు సిగరెట్ తాగాల, తాగు, కానీ దేవుని ఆలయం పాడు కాకుండా తాగగలవా? జాగ్రత్త, దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే ఆయన నిన్ను పాడు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ దేహాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, నీ దేహాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. సో ఇక్కడ మరొక విషయం, సంఘం దగ్గరికి కూడా వస్తే కొంతకాలు కొంతమంది వాళ్ళు సంఘంలో ఉంటూ సంఘంలో డివిజన్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు, విభజనలు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళ వల్ల ఏమవుతుంది, సంఘం అంతా కూడా గలిబిలవుతుంది, సంఘ క్రమశిక్షణ అంతా కూడా గలిబిలవుతుంది. ఈరోజు అవే మనం చూస్తా ఉన్నాం. మన ఈ మధ్య కూడా ఒక ఇంటర్నెట్ లో ఒక వీడియో బయటకు వచ్చింది, ఎక్కడో మొత్తానికి తెలీదు, ఒక లూథరన్ చర్చిలో పాస్టర్లు సంఘ పెద్దలు అందరూ కూడా రెండు భాగాలు విభజించబడిపోయి వాళ్ళు డైరెక్ట్ గా కొట్టుకుంటున్నారు. అఫ్కోర్స్ ఇదేం కొత్త కాదు, ఇవి ఎప్పటి నుంచో ఎస్పెషల్లీ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉన్నాయి. అనేకమైన సంఘాల్లో ఈ పరిస్థితులు ఉన్నాయి. సంఘాల్లో విభజనలుగా ఏర్పడి రెండు కమిటీలుగా ఏర్పడి ఈవెన్ వాళ్ళకి పాస్టర్లే, ఇది కూడా బాధాకరమైన విషయం, పాస్టర్లే వాళ్ళకి నాయకులుగా ఉండి వాళ్ళిద్దరు కూడా గుంపులు గుంపులుగా సంఘంలోని ఆదివారం ఆరాధనలను కొట్టుకుంటూ ఉంటే, ఆదివారం ఆరాధనలను కూర్చొని చెడ్డమాటలు మాట్లాడుకుంటూ ఉంటే దేవుని ఆలయమును పాడు చేసిన వాళ్ళు కాదా? క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అలాంటి వాళ్ళు మీలో లేకపోయినా మీ సంఘంలో ఉండి వాళ్లకు మీరు ఒత్తాసు పలికేవారుగా ఉంటే మీరు విత్డ్రా అయిపోండి, మీరు విత్డ్రా అయిపోండి. ఇక్కడ ఈ రెండు వర్గాలు వారిని మనం నిలబెట్టి, బ్రదర్ ఎందుకు బ్రదర్ ఇలా చేస్తున్నావు అంటే, సార్ వాడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తా ఉంటే మనం కాపాడకపోతే ఎట్లా, మనం నిలబడకపోతే అంట, దేవుని డబ్బంతా దుర్వినియోగం చేస్తున్నారు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, క్రీస్తునందు ప్రేమ దేవునిలారా, దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేయగలరా? ఎవరు బయట వాళ్ళు ఎవరు పాడు చేయలేరు. విషయం ఏంటంటే ఇక్కడ దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వీరు సత్యాన్ని మర్చిపోతున్నారు. దేవుని ఆలయం అంటే నేనే మనమే అన్న విషయాన్ని మర్చిపోయి ఈ కట్టడం గురించి చింతిస్తున్నారు, ఈ కట్టడం గురించి చింతిస్తున్నారు. లేకపోతే సార్ వాళ్ళు దేవుని డబ్బంతా తినేస్తున్నారు సార్. లెట్ దమ్ ఈట్, వాళ్ళు ఒకరోజు జడ్జ్మెంట్ లోకి వస్తారు. దేవుని డబ్బును అన్యాయంగా తినే వాళ్ళెవ్వరికి, వాళ్ళందరి పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. గాడ్ విల్ గివ్ జడ్జ్మెంట్ ఇన్ హీస్ ఓన్ టైమ్. దాని గురించి నువ్వు చింతించొద్దు. నీకు ఒక విషయం తెలుసా, ఇస్కరియోతి యూదా దగ్గర దేవుడు డబ్బు సంచి ఉంచాడంట. ఇస్కరియోతి యూదా దొంగ, వాడు దోచుకొనిచున్నాడు అన్న సంగతి ప్రభువుకు తెలుసు. అయినా కానీ ట్రెజరర్ పోస్ట్ ఎవరి చేతికిచ్చారు? అరే నేను నమ్మకస్తుడు కాదురా అని చెప్పి పేతురికి ఇచ్చాడా? యోహాన్ అత్యంత ప్రియమైనటువంటి వాడని చెప్పి యోహాన్ చేతికి అప్పగించాడా? మాథ్యూ ట్యాక్స్ కలెక్టర్ కదా, సో లెక్కలు చూడడం బాగొచ్చు కదా, అలా చెప్పి మాథ్యూకి అప్పగించాడా? లేదు. ఇస్కరియోతి వాడు దొంగ, వాడు దోచుకొనిచున్నవాడు అయినప్పటికీ ట్రెజరర్ పోస్ట్ చేసి ఎవరికిచ్చారు? వాడి చేతిలోనే పెట్టాడు, వాడి చేతిలోనే పెట్టాడు. మరి వాడు దోచుకుంటా ఉన్నాడు, ఏసఐ దాని గురించి చింతించాడా? నో, ఏసఐకి వాడి దగ్గర నుంచి వెళ్ళిపోతున్న డబ్బు ప్రాముఖ్యం కాదు, కానీ వాడు ప్రాముఖ్యం, వాడు ప్రాముఖ్యం. కాబట్టి వాడి చేతికే ఇచ్చాడు వాడు, ఎందుకంటే వాడు మనసు ఎప్పుడు వాడి మీద దాని మీద ఉంటుంది కాబట్టి. కానీ ఆయన బోధిస్తూ వచ్చాడు మంచి విషయాలన్నీ, కానీ ఆ మంచి విషయాలను కూడా వాడు అంగీకరించలేకపోయాడు. ఇస్కరియోతు యూదా స్వీకరించలేకపోయాడు. కాబట్టి అతని లైఫ్ ఎలా ఎండ్ అయిందో మనకందరికి కూడా తెలుసు. అండ్ వై షుడ్ యూ వరీ? నువ్వెందుకు అంత వరీ అయిపోతున్నావు? క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. నాకు తెలీదు, ఎక్కడో ఒక సేవకుడి దగ్గర విన్నాను, వినాశనం అయిపోతున్న సంఘాన్ని గురించి విమర్శించడం కంటే విజ్ఞాపన చేయట మంచిది అనని. ఒకవేళ మీ సంఘంలో ఇలాంటి పరిస్థితులుంటే అక్కడ కూర్చొని వాళ్ళని విమర్శించడం కంటే వారి కొరకు విజ్ఞాపన చేయడం మంచిది, మంచిది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆలయముగా మనమున్నాము. దేవుని ఆలయమును ఎవరైనా పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. దేవుని ఆలయమును లేక సంఘమును ఏ విధంగా నాశనం చేయబడుతుంది? సభ్యులమైన మనము రాళ్లముగా శరీర సంబంధులమైనప్పుడు, లోక సంబంధులమైనప్పుడు మన ఆలయము నాశనం చేయబడుతుంది. అదే కదా ఆ ప్రయోజనాల్లో కూడా చెప్పుకుంటూ వస్తాడు, మీరు ఇంకను శరీర సంబంధుల వలె ఉన్నారు, ఇంకా మీలో అసూయలు కలహములు గొడవలు ఉన్నప్పుడు మీరు ఇంకా ప్రకృతి సంబంధులైనటువంటి మనుషులుగా ఉన్నారు. కానీ వాస్తవానికి మనం ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైన మనుషులముగా ఉండాలి. ఆత్మ సంబంధమైన మనుషులుగా ఉండవలసినటువంటి మనము ఇంకా శరీర సంబంధి అయినటువంటి మనుషులముగా, ప్రకృతి సంబంధి అయిన మనుషులముగా నడుచుకొనుచున్నప్పుడు మనల్ని బట్టి దేవుని ఆలయము నాశనము చేయబడుతుంది, నాశనము చేయబడుతుంది. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, శరీర సంబంధిగా నువ్వు ఉన్నావా? శరీర సంబంధి అంటే పౌలు పైన ప్రయోజనాల్లో చిక్కటి మాట ఉపయోగించాడు, క్రీస్తునందు పసిబిడ్డ. శరీర సంబంధి అంటే క్రీస్తునందు పసిబిడ్డ. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? క్రీస్తునందు నువ్వు పసిబిడ్డగా ఉన్నావా? సార్ పసిబిడ్డగా ఉంటే తప్పేంటి సార్? తప్పేం లేదు. పసిబిడ్డగా ఉన్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు రక్షించబడి 10 సంవత్సరాలు బాప్తిస్మం తీసుకొని 15 సంవత్సరాలు లేకపోతే మీ తాత ముత్తాతల దగ్గర నుంచి క్రైస్తవం గొప్పలు చెప్పుకుంటున్నావు కదా, ఇంకా నువ్వు క్రీస్తునందు పసిబిడ్డవే అంటే నువ్వు ఎదుగు బొదుగు లేకుండా మరగుజ్జుగులాగా అలాగే ఉండిపోయావని, నీ బిడ్డ ఎదుగు బొదుగు లేకుండా చిన్నప్పుడు ముద్దు ముద్దుగా ఉన్నాడని అలాగే వాడు ఉంటే బాగుంటుందని అనుకుంటావా? వాడు చిన్నప్పుడు ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగానే ఉంటాడు, కానీ వాళ్ళు ఎదిగే కొంది వాళ్ళు మార్పులు వస్తుంది, మార్పు వచ్చినా పర్లేదు నా బిడ్డ ఎదగాలని కోరుకుంటాం కదా. వాడికి జ్ఞానిగా లేకుండా వాడు మందబుద్ధిగా ఉంటే నువ్వు సంతోషిస్తావా? జ్ఞానంలో ఎదగాలని కోరుకుంటావు కదా. 4వ క్లాస్ చదువుతున్నటువంటి నీ బిడ్డ, నీ వాడు ప్రతి సంవత్సరం 4వ క్లాస్లో 4వ సంవత్సరాలకు మంచి మార్కులు వస్తున్నాయి, 1st మార్కులు వస్తున్నాయి, కాబట్టి వాడు ఎప్పుడు 4వ క్లాస్లో ఉండాలని కోరుకుంటావా? సంవత్సరానికి ఎదగాలి, 5, 6, 7, 8, 9, 10 వాడు పదుకొచ్చి ఆఫీస్ డాడీ 10 చదివాను డాడీ చాలు డాడీ అంటే నువ్వు సాటిస్ఫై అవుతావా? వాడు ఇంకా హైయర్ స్టడీస్కి వెళ్ళాలని కోరుకుంటావు కదా. మరి అదే రీతిగా క్రీస్తునందు జన్మించినటువంటి నీవు, పసిబిడ్డగా జన్మించినటువంటి నీవు ఎదగాలని ప్రభువు కోరుకుంటుంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకుండా ఇంకా ఒక శరీర సంబంధి అయినటువంటి క్రీస్తునందు పసిబిడ్డవలే ఉండి చిన్నబిడ్డలాగే నువ్వు ఆలోచన చేస్తూ చిన్నబిడ్డలాగే నువ్వు తప్పులు చేస్తూ ఉంటే ఇంకెప్పుడు పరిపక్వతలోనికి వస్తావు? మెచ్యూరిటీ అనేటువంటిది ఎప్పుడొస్తుంది? ఇక్కడ సీనియారిటీ ఇంపార్టెంట్ కాదు, మెచ్యూరిటీ ఇంపార్టెంట్. బట్ ఈ రోజు మనలో సీనియారిటీ ఉంది, అందుకోసమే సంవత్సరాల తరబడి నుంచి మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం. ఓ నేను 20 సంవత్సరాల నుంచి క్రైస్తవుణ్ణి. మనం ఏం చెప్పుకున్నాం అంటే సీనియారిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. సేవకుడు అంటాడు సీనియారిటీ పెరిగే కొలది సిన్సియారిటీ కూడా పెరగాలి. కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే సీనియారిటీ పెరిగే కొలది సిన్సియారిటీ తగ్గిపోతూ వస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ కావాల్సింది సీనియారిటీ కాదు, మెచ్యూరిటీ, పరిపక్వత కావాలి. పరిపక్వత ఆత్మ సంబంధమైన మనుషులకు ఉంటుంది. అంటే వాడు అన్నిటినీ వివేచిస్తాడు, ఎవరి చేత వివేచించబడడు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, వానికి సమస్తము తెలుసు. మాట్లాడాలి ఎవరితో, ఏ సమయంలో, ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలి, హి నోస్ వెరీ వెల్. ఎందుకంటే అతడు దేవుని ఆత్మ చేత నడిపించున్నాడు, తన స్వంత ఆలోచనల చేత నడిపించబడడం లేదు. సో దేవుని ఆత్మ చేత నడిపించబడాలంటే మరప్పుడు దేవుని ఆత్మ సహాయం మనకు కావాలి కదా, అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి కదా, పరిశుద్ధాత్మ బాప్తీసమును పొందుకోవాలి కదా. కానీ ఈరోజు మనము కేవలం నీటి బాప్తీసం చాలు, పరిశుద్ధాత్మ బాప్తీసం అవసరం లేదు అనుకుంటున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్ముణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇంకొంతమంది మనకు వేరుగా ప్రజెంట్ చేయడం బట్టి పరిశుద్ధాత్ముడు అంటే ఇదేనేమో, పరిశుద్ధాత్మ అంటే కేవలం భాషలు మాట్లాడమేమో, అట్లయితే నాకు భాషలు అవసరం లేదులే, భాషలు అవసరం లేదులే అనుకుని పక్కన పెట్టే మంచిదే. కానీ దానికోసం పరిశుద్ధాత్మ బాప్తీసమే వద్దు అనుకోవద్దు. వి నీడ్ హోలీ స్పిరిట్. అందుకోసమే పరిచర్య అయిపోయి యేసు ప్రభువు తండ్రి దగ్గరికి ఆరాధన వెళ్ళిపోయేటప్పుడు అని అంటాడు, వెయిట్ ఇన్ జెరూషలేము అని అంటాడు, డోంట్ గో అవుట్ అంటాడు, మీరు బయటకు వెళ్ళొద్దు, యెరూషలేములోనే వేచి ఉండండి. ఎందుకు? నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము మీరు పొందుకునేంత వరకు. ఏంటి ఆ వాగ్దానము? ఇదిగో పరిశుద్ధాత్ముడు మీ మీదకు దిగి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. ఆ పరిశుద్ధాత్ముడు మన మీదకు వచ్చినప్పుడు వి విల్ గ్రో ఇన్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. కాబట్టి మనకు పరిశుద్ధాత్మ బాప్తీస్మము అవసరము, అవసరము. పరిశుద్ధాత్మ బాప్తీస్మం కొరకు ప్రార్థన చేస్తే ఆయన మనలోనికి వస్తే, ఆయన మన హృదయములో నివసిస్తే ఆయన మనల్ని చక్కగా గైడ్ చేస్తాడు. హీఈస్ ఎ గైడ్. పరిశుద్ధాత్ముడు ఈజ్ ఎ గైడ్. సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. అది పర్పస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కానీ ఈరోజు పరిశుద్ధాత్మని వక్రీకరించడం వలన మనం కూడా పరిశుద్ధాత్మ అంటే ఇదేనేమో, పరిశుద్ధాత్మ అంటే ఎగడమేనేమో, అల్లరి చేయడమేమో, చప్పట్లు కొట్టడమేనేమో, నాట్యం చేయడమేమో అని అనుకుంటున్నాం. నో 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 నో, దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని ఆలయము ఏ విధంగా మనం నాశనం చేయగలము అంటే అబద్ధ సాక్ష్యములను పలుకుట చేత. అబద్ధ సాక్ష్యములను పలుకుట చేత, విభజనలను తీసుకుని రావడం చేత, కలహములు, కొట్లాటలు, ఒకరి మీద ఒకరు అబద్ధము పలకడము ద్వారా. ఎందుకని? అబద్ధమాడువాడు అపవాది సంబంధి. అబద్ధమాడువాడు అపవాది సంబంధి. అబద్ధమునకు అపవాది జనకుడై ఉన్నాడు. అబద్ధములు ఆడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టులు. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రతి చిన్న దానికి అబద్ధం చెప్తా ఉంటే నువ్వు దేవుని ఆలయమును పాడు చేస్తా ఉన్నావు. ఇంకా నువ్వు ప్రకృతి సంబంధి అయిన మనిషివే. ఇంకా ఆత్మ సంబంధమైన మందిరముగా నువ్వు కట్టబడలేదని దాని యొక్క అర్థం. చిన్న దానికి అబద్ధం ఆడుతున్నావా? ప్రతి చిన్న దానికి కోపగించుకుంటున్నావా? ప్రతి చిన్న దానికి అసహించుకుంటున్నావా? ఎవరైనా బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేకపోతున్నావా? ఒకరి మీద ఒకరికి చాడీలు చెబుతా ఉన్నావా? నిన్ను హింసించిన వారిని నువ్వు క్షమించలేని స్థితిలో ఉన్నావా? వారి కొరకు ప్రార్థించలేని స్థితిలో ఉన్నావా? అయితే ఇంకా నువ్వు శరీర సంబంధివో ప్రకృతి సంబంధి అయిన మనుషుడివే, కానీ ఆత్మ సంబంధమైన మందిరముగా ఇంకా నువ్వు కట్టబడలేదు. ఒకవేళ కట్టబడిన తర్వాత ఇవన్నీ కూడా నువ్వు చేస్తా ఉన్నావా? అయితే నువ్వు దేవుని ఆలయమును నువ్వు పాడు చేస్తా ఉన్నావు. దేవుడు వాణిని పాడు చేయను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎందుకంటే ఆయన ఆలయము పరిశుద్ధము అంటే నీవు నేను కూడా పరిశుద్ధముగా జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయము అవసరము. 18వ వచనంలో, ఎవడను తను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకుని నీడలా జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. ఏంటి దాని యొక్క ఉద్దేశం? వాస్తవానికి కొరింథీయులు తమను తాము జ్ఞానులమని ఎంచుకునేటువంటి వారు. బహుశా వారు ఈ లోక జ్ఞానమందు జ్ఞానులుగా ఉండి ఉండవచ్చేమో. అయితే అటువంటి జ్ఞానము అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనంగా ఉంది అని మనం 19వ వచనంలో చూస్తూ ఉన్నాం. దేవుని దృష్టిలో ఈ లోక సంబంధమైన జ్ఞానము వెర్రితనంగా ఉంది. సో దేవుని దృష్టిలో వెరితనముగా ఉండడం కంటే ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానినని నువ్వు హెచ్చించుకుంటూ ఉంటే నువ్వు దేవుని దృష్టిలో వెర్రివాడవి. సో దేవుని దృష్టిలో నువ్వు వెర్రివాడివిగా ఉండడం కంటే ఈ లోకం దృష్టిలో వెర్రివాడిగా ఉండడమే మంచిది. అంటే నీ జ్ఞానాన్ని బట్టి కానీ, నీ చదువుని బట్టి కానీ, నీ స్థితిని బట్టి కానీ ఎప్పటికీ నిన్ను నువ్వు హెచ్చించుకోకూడదు, అతిశయించకూడదు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డల, దేవుని వాక్యం సెలవిస్తుంది, తను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును. నీ జ్ఞానాన్ని ఇక్కడ అంటే విశ్వాసులకి అవసరం రీతిలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కొంతమంది బైబిల్లోంచి ప్రశ్నలు ఎలా అడుగుతారంటే, నేను అంటే ఒక బైబిల్ టీచర్గా ఉన్నాను, వాళ్ళకి మైండ్లో ఒక ప్రశ్నను ప్రిపేర్ చేసుకుంటారు, దానికి ఆన్సర్ను కూడా వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు. వాళ్ళకి ఆన్సర్ తెలుసు, అయినప్పటికీ మన దగ్గరకు వచ్చి ఏమీ తెలియనట్టు అమాయకంగా, పాస్టర్ గారు ఈ దీనికి అర్థం ఏంటి, ఇది ఎందుకు ఇలా రాయబడింది అని అడుగుతారు. ఓకేనా? అప్పుడు మనం ఏదో చెప్పాం అనుకోండి, వాళ్ళు దాన్ని సాటిస్ఫై కారు, దాన్ని తీసుకోరు ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళు మైండ్లో ఆల్రెడీ ఇంకోటి ప్రిపేర్ అయిపోయి ఉంటారు. అప్పుడు అంటే దానికి అర్థం ఇది కదా అండి అని అంటారు. మరి అప్పుడు నీకు తెలిస్తే ఎందుకు అడిగావు? అది అర్థం అని నీకు తెలిసినప్పుడు, నువ్వు దాన్ని ఫిక్స్ అయినప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తిని ఎందుకు అడిగావు? అంటే వీళ్ళు ఏం చేస్తారంటే తమ జ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చూడు హౌ టాలెంటెడ్ ఐఆమ్ అని. నిజంగా తెలియకుండా తెలుసుకోవాలని అడిగి తెలుసుకొని జవాబును పొందుకునే వారి తీరు వేరుగా ఉంటుంది. తమ్మును తాము జ్ఞానులముగా ప్రదర్శించుకోవాలి అని ప్రదర్శించుకొని ప్రశ్నలు అడిగేటువంటి వారి తీరు మరొక విధంగా ఉంటుంది. ఇదే అందుకోసమే సద్దుకాయలు పరిసయ్యులు ప్రశ్నించినప్పుడు దేవుడు వారి ప్రశ్నకు తిరిగి ప్రశ్న వేశాడే కానీ ఆయన అడిగిన వారికి వెంటనే జవాబునివ్వలేదు. వాళ్ళు ఇలా కదా అంటే మరి ఇలా అయితే ఏంటి అని ప్రశ్న వేశాడు ప్రభు. వారి ప్రశ్నల్లోనే వారికే ప్రశ్నల్లో ప్రభు చిక్కు పెట్టాడు. క్రీస్తునందు ప్రమేయం దేవుని బిడ్డలారా, కాబట్టి నీకు నిజంగా తెలియకపోతే అడిగి తెలుసుకో, మంచిదే. కానీ నీ జ్ఞానాన్ని ప్రదర్శించాలని, నువ్వేదో తెలియగలవాడవని చూపించుకోవాలని ప్రయత్నం చెయ్యొద్దు. ఎందుకంటే ఒకవేళ నేను జ్ఞానిని అని నువ్వు అనుకుంటే నువ్వు క్రీస్తు దృష్టిలో వెర్రివాడవే. అందుకోసమే ఇదే కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయంలో ఏం చెప్తున్నాడు 29వ వచనం నుంచి, జ్ఞానులను సిగ్గుపరచటానికి లోకములో ఉండు వెర్రి వారిని నేను ఎన్నుకొని ఉన్నాను. వెర్రి వారిని నేను ఎన్నుకొని ఉన్నాడు. గాడ్ వాంట్స్ ద ఫూలిష్నెస్. క్రీస్తునందు అంటే ఇక్కడ గాడ్ వాంట్స్ ఫూలిష్నెస్ అంటే ఎవరైతే తన్ను తాను ప్రభా నాకు ఏమి తెలియదు ప్రభా ఐఎమ్ వేస్ట్ ప్రభా అని అనుకుంటారో ప్రభు అంటాడు అయితే కమ్ ఐ విల్ సెలెక్ట్ యూ అని అంటాడు. నాకు సమస్తము తెలుసు అని అన్నాడు ఒక యవనస్తుడు వచ్చి. ఓ ఇవన్నీ నాకు ఎప్పటి నుంచో తెలుసు, వీటన్నిటినీ చిన్నప్పటి నుంచే నేను వెంబడిస్తాను. ఏంటవన్నీ పదాజ్ఞలన్నింటినీ కూడా చిన్నప్పటి నుంచే నేను వెంబడిస్తున్నాను అన్నాడు అలాంటి వ్యక్తిని యేసు ప్రభు. దెన్ యు కమ్ అండ్ బీ మై డిసైపుల్, నాకు నీలాంటి వాళ్ళు కావాలి అని అన్నాడా? మీరు జాగ్రత్త గమనించండి, అసలు అలాంటి వ్యక్తి చిన్నప్పటి నుంచి క్షమించండి, చిన్నప్పటి నుంచి వీటన్నిటినీ నిన్ను అనుసరిస్తున్నాను అన్నట్టు వ్యక్తిని తనకు డిసైపుల్ గా ప్రభు ఎన్నుకోవాలా? ఎస్, అసలు యు ఆర్ ద రైట్ పర్సన్, నాకు నీలాంటి వాళ్ళే కావాలి అని ఎన్నుకోవాలా? క్రీస్తునందు ప్రభువులారా, విద్య లేని పామర్లని ఎవరి గురించి అయితే జాలర్ల గురించి పేరు పెట్టబడిందో అలాంటి వారిని సెలెక్ట్ చేసుకున్నాడు. యాక్చువల్ గా పౌలు మహాజ్ఞానం కలిగినటువంటి వాడు. అతడికి హిబ్రూ తెలుసు, గ్రీకు తెలుసు, గ్రీకు సంస్కృతి తెలుసు, హిబ్రూ సంస్కృతి తెలుసు, అరామిక్ తెలుసు, ధర్మశాస్త్రం గురించి తెలుసు, గ్రీకు పాండిత్యం గురించి తెలుసు. కానీ క్రీస్తునందు ప్రభువైన బిడ్డలారా, కానీ అదే పౌలు కంప్లీట్ గా మంచం మీద పడిపోయి ఏమీ కనబడినటువంటి స్థితిలో ప్రభా ఐఎమ్ నథింగ్ అని అన్నప్పుడు దెన్ ఎస్ ఐ వాంట్ యూ అని అప్పుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఎస్ ఐ వాంట్ యూ అని అప్పుడు సెలెక్ట్ చేసుకున్నాడు. అందుకోసమే పౌలు ఎక్కడ కూడా తను తాను గొప్ప చేసుకోలేదు. నేను దేన్ని బట్టి కూడా అతిశయించను, ఒకవేళ నేను అతిశయించవలసి వస్తే కేవలము నా ప్రభువును బట్టి, ఆయన నాకు ఉచితముగా ఇచ్చిన రక్షణను బట్టి మాత్రమే నేను అతిశయిస్తాను. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, అన్నింటిలోకి గొప్ప మిరాకిల్ ఏంటో తెలుసా? ఒక ఎయిడ్స్ రోగగ్రస్తుడు స్వస్థత పొందడం గొప్ప మిరాకిల్ కాదు. ఒక హెపటైటిస్ బి జబ్బున ఉన్నటువంటి వ్యక్తి బాగుపడడం గొప్ప మిరాకిల్ కాదు. ఒక కుష్ఠరోగి రాత్రికి రాత్రి అద్భుత రీతిగా స్వస్థపడడం గొప్ప మిరాకిల్ కాదు. ఒక పుట్టు గుడ్డివాడు స్వస్థపడడం గొప్ప మిరాకిల్ కాదు. నేను మిరాకిల్ కాదండం అలా గొప్ప మిరాకిల్ కాదు అంటున్నాను. మరి గొప్ప మిరాకిల్ ఏంటో తెలుసా? ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడ్డం అనేటువంటిది గొప్ప మిరాకిల్. ఆ గొప్ప మిరాకిల్ మనందరి జీవితంలో జరిగింది. మనం విషయాన్ని మర్చిపోయి మనం ఎవరో వైపు చూసి దేవుడు వాళ్ళ గొప్ప మేలు చేశాడు అని అంటూ ఉంటాం మనం. మనం ఎంత పాపులమో ఎంత దౌర్భాగ్యంగా జీవించాం మనకు తెలుసు. సో గొప్ప మిరాకిల్ దేవుడు నీ జీవితంలో చేశాడు. ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చాడు, పరిశుద్ధంగా ఉంచాలని ఇష్టపడ్డాడు. ఒక పాపి హృదయంలో ఆయన ఆలయమును కట్టుకుని ఆ ఆలయంలో నివసించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఇట్స్ ఎ గ్రేట్ మిరాకిల్. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నీ జ్ఞానాన్ని బట్టి అతిశయించవద్దు, అతిశయిస్తే నువ్వు వెర్రివాడవే. నువ్వు జ్ఞానివని ప్రభు నిన్ను ఎన్నుకోలేదు. 20వ వచనంలో జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలను వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. ఈ మాటలను పౌలు యోబు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము, కీర్తనల గ్రంథము 94 11వ వచనాల నుంచి తీసుకొని అక్కడ ఉదహరించడాన్ని మనం చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఎవడను మనుషుల యందు అతిశయ పడకూడదు. మనుషుల యందు అంటే ఆ పై కాంటెక్స్ ను బట్టి, అపొల్లోను బట్టి కానీ, కేఫాను బట్టి కానీ, లేకపోతే పౌలను నన్ను బట్టి కానీ, మమ్మల్ని బట్టి కాదు మీరు అతిశయించవలసింది అంటున్నాడు. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి. పౌలైనను, అపొల్లోయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోవునివి అయినను, సమస్తము మీవే. మీవే, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవునివాడు. మీరే కాని మీరు అసలు మీరు మీరు మీ వాళ్ళు కాదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు క్రీస్తుకు సంబంధించిన వారు, క్రీస్తు దేవునికి సంబంధించిన వాడు. కాబట్టి అతిశయించేవాడు ఉంటే అతడు కేవలము ప్రభువునందు మాత్రమే అతిశయించాలి. ప్రభువుని తీసి పక్కన పెడితే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చిన్న ఎగ్జాంపుల్ అంటున్నాను నేను. ఒకసారి యేసు ప్రభు గాడిద మీద ఎక్కి ఆయన బెత్తగే నుంచి ఎరుషలేముకి వెళ్ళిపోయిన తర్వాత, ఆ ప్రయాణం అయిపోయిన తర్వాత గాడిద వెనక్కి తిరిగి వచ్చానిందంట. మిగిలిన గాడిదలన్నింటినీ చూసి, ఇదిగో మీకు ఒక విషయం తెలుసా, అసలు ఈ రోజు మిరాకిల్ మిరాకిల్ ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ మన ఏం చేస్తారు, మన మీద బాధలేస్తారు, కానీ ఈ రోజు బట్టలు పంచారు తెలుసా, వాళ్ళు కలిగినటువంటి బట్టలు తీసుకుని వచ్చి నా కాళ్ళ మీద పరిచారు. వాస్తవానికి మనల్ని చూస్తే రాళ్లతో కొడతారు, కానీ ఈ రోజు ఏం జరిగింది తెలుసా, నేను ఆ రాజరికంలాగా ఆ బట్టల మీద నేను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే జనాలు అట్టు ఇటు నిలబడి నాకు జేజేలు కొట్టారు, నన్ను యెరూషలేములకి ఆహ్వానించారు అని తన గురించి తాను చాలా గొప్పగా చెప్పుకుంటా ఉందంట. మిగిలిన గాడిదలని, ఏంటి నిజమా, ఏమే నమ్మలేకపోతున్నాం అని అంటే, కావాలంటే రండి మీకు చూపిస్తాను అని చెప్పి ఇప్పుడు మళ్ళా సేమ్ అదే రూట్ లో మళ్ళా నడుచుకుంటూ వెళ్తా ఉందంట. ఎవరు పట్టించుకోలా, ఎవరు పట్టించుకోలా, ఎవరు కూడా పట్టించుకోలే, ఎవరు దాని ముందు బట్టలు పర్వాలేదు, ఎవరు దానికి జేజేలు కట్టలేదు, అసలు ఎవరు కూడా అటు ఇటు నిలబడి దాన్ని చెప్పినట్లు అక్కడ ఏం జరగడం లేదు. ఇప్పుడు దీనికి ఏం చేయాలి అర్థం కాదు. ఏంటన్నా బహుశా నేను వచ్చే సంగతి ఇప్పుడు చూసినట్లేదు అనుకొని పెద్ద పెద్దగా అరవడం ప్రారంభించిందంట. గాడి ధరిస్తే మనకి ఏమనిపిస్తుంది, రాళ్ళతో పట్టాలి అనిపిస్తుంది కదా, ఇమీడియట్ రాళ్ళు తీసుకొని దొరుకుతున్నారంట. అప్పుడు అది బయట పళ్ళు తీసుకుంటూ పిచ్చిడానా, ఇందాక నువ్వు వెళ్తున్నప్పుడు నీ ముందు పట్టలు పరిచి నీకు జేజేలు కట్టుకుని అనుకుంటున్నావు కానీ మర్చిపోయావే, నీ మీద ఒకటి కూర్చున్నాడు, వాస్తవానికి ఇవన్నీ కూడా ఆయనకి, ఆయనకి పరిచారు, ఆయనకి కొట్టారు, ఆయన నీ మీద ఉన్నంత కాలం నీకు అలాగే జేజేలు కొడుతుంటారు, ఆయన తీసి పక్కన పెడితే యువర్ నథింగ్ అని అన్నారంట, అన్నాయట. జస్ట్ ఇది ఎగ్జాంపుల్ ఏనండి, కానీ మీకు అర్థం కాదని చెప్తున్నారు. క్రీస్తు మనలో ఉంటే, మనతో ఉంటే మన విలువ వేరు, క్రీస్తుని తీసి పక్కన పెడితే మన విలువ వేరు. కాబట్టి ఒకవేళ మనం అతిశయిస్తే క్రీస్తుని బట్టి అతిశయించాలి. అన్నా అసలు నేను ఎదగడానికి కారణం నువ్వేనన్నా, అన్నా నేను రక్షించబడ్డానికి కారణం నువ్వేనన్నా, అన్నా నువ్వే మా దేవుడు అన్నా అని జనాలు ఈరోజు సేవకుల్ని గొప్పవాళ్ళుగా చేసి సేవకులు హెచ్చించుకునే విధంగా చేస్తా ఉన్నారు. క్షమించండి, నేను డైరెక్ట్ గా పేరు ఉపయోగిస్తున్నాను. ఈ మధ్య పీడి సుందర మీద జైషా అని ఒక పాట రాశారు, నేను పాట చూశాను. దేవుడే పంపించినటువంటి జయశాలి అని అంటూ కింద యేసు ప్రభు ఫోటోలు వేస్తా ఉన్నారు. ఎవరితో పోల్చుకున్నట్లు, గొప్ప గొప్ప స్పీకర్ గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద స్పీకర్లు అయిపోయిన తర్వాత వీళ్ళు ఈ స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ ప్రజలంతా నా అద్భుతమైన వాక్చాతురంతో చెప్పబడిన వాక్యాన్ని బట్టి, నేను చేసే ప్రార్థనలు బట్టి, నేను చేసే మిరాకల్స్ ని బట్టి వచ్చారని తమను తాము హెచ్చించుకుంటున్నారు. కానీ క్రీస్తు వాళ్ళతో వాళ్ళ మీద ఉండడమును బట్టి, కానీ మేము గాడిదలమే అన్న సత్యాన్ని మర్చిపోతా ఉన్నారు. నేను ముగిస్తున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవునిలారా, ఉదయకాల సమయంలో ఒకసారి మనం ప్రశ్నించుకొని పరిపూర్ణంగా తగ్గించుకొని ఇది దేవుని ఆలయమని గుర్తెరిగి ఈ దేవుని ఆలయమును భద్రముగా కాపాడుకుందాం. దేవుని కొద్ది మాటలు మనం వినికిళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.
ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. చాలా చక్కగా మంచి వాక్య సందేశము